साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
భారతీయ ఆధ్యాత్మికత గురించి ఓ స్పష్టమైనటువంటి అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మనం. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకంటే నాతో చాలామంది అంటూ ఉంటారు మాస్టరు భక్తి ఎక్కువైంది అని. ఎందుకు అంటే ఎంసెట్ రిజల్ట్స్ వచ్చే ముందు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చే ముందు షిర్డి సాయిబాబా గుడిలో రష్ ఎక్కువైంది భక్తి ఎక్కువటానికి వాళ్ళు ఇచ్చే నిదర్శనాలు. లేకపోతే జనవరి 1st ఎప్పుడో తిరుపతి కొండలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటానికి రష్ ఎక్కువైంది, లేకపోతే రష్ పెరిగింది వెంకటేశ్వర స్వామికి, అందులో డౌట్ ఏం లేదు కదా. దయచేసి ఇది ఆధ్యాత్మికత కాదు అని అర్థం చేసుకోగలిగే సాహసం మీలో రావాలి మొట్టమొదట. అది ఆధ్యాత్మికత అనేది ఒక జీవన విధానం. సైంటిస్ట్ ఒకలాగా జీవిస్తాడు, ఇంజనీర్ ఒకలాగా జీవిస్తాడు, డాక్టర్ ఒకలాగా జీవిస్తాడు. వాళ్ళ జీవిత విధానాలు మీరు గెస్ చేయొచ్చు. డాక్టర్ ఉన్నాడనుకోండి, వాడు రోగుల గురించి కానీ రోగార్థుల గురించి కానీ అవస్థపడతాడు. ఇంజనీర్ ఉన్నాడు, స్ట్రక్చర్స్ గురించి అవస్థపడతాడు. మీరు వాళ్ళ దినచర్యను, వాళ్ళు రోజువారీగా ఎలా జీవిస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా చెప్పగలం. ఓ క్లర్క్ ఉన్నాడు పోనీ, ఖచ్చితంగా చెప్పగలం వాడు ఇలా జీవిస్తాడు. 10 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు, 5 గంటలకు బ్యాక్ వస్తాడు, 1 గంట నుంచి 2 గంటల వరకు ఆఫీస్లో ఉండడు, లంచ్ అవరు. అలాగే బ్యాంక్ ఎంప్లాయీ, మళ్ళీ బ్యాంక్లో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, వాడు సీట్లో ఉండడు. ఎక్కడుంటాడు? అగ్రికల్చర్ లోన్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఉంటాం. ఇదంతా మీకు దేనివల్ల తెలుస్తుంది? వాళ్ళ వెనకాతలు ఉన్నటువంటి నాలెడ్జ్ వల్ల, వాళ్ళ వెనకాతలు ఉన్నటువంటి డిగ్రీలు అంటే విద్య వల్ల. కాగితం ఒక డిగ్రీ గురించి నేను మాట్లాడటంలే, డిగ్రీల వల్ల. అలాగే యోగి అనేటటువంటి డిగ్రీ కేవలం భారతదేశంలోనే లభిస్తుంది. క్రైస్ట్ భారతదేశానికి వచ్చాడు, కీరో భారతదేశానికి వచ్చాడు, చైనా నుంచి అనేక మంది భారతదేశానికి వచ్చారు. నలాంద, తక్షశిల అనేటటువంటి అద్భుతమైనటువంటి యూనివర్సిటీస్ ఉండేవి ఆ సాధన ఇవ్వటానికి. కానీ యోగ సాధన అంటే మన రోగాలు పోవటం, మన కష్టాలు తొలగిపోవటం అనేటటువంటి ఒక భ్రాంతి ఏర్పడింది. దానికి దీనికి సంబంధం లే. డాక్టరీ చదివితే రోగ నివారణ చేసేటటువంటి సామర్థ్యం వస్తుంది. కానీ అందరు డాక్టర్లు కోటీశ్వర్లు అవుతున్నారా? కార్లు మెయింటైన్ చేస్తున్నారా? చేయటం లే. అంతే, మిగతా వాడే డాక్టర్లు కాదా? కారు ఉన్న వాడే డాక్టరా? భావన అర్థం చేసుకోండి. నేను చెప్తున్న ఉదాహరణని మీరు తెగేంత వరకు లాక్కండి. పాలు హంసవల తెల్లగా ఉంటాయంటే పాలు పచ్చా, పాలు ఎగురుతుందా అని అడిగితే నేనేం చెప్తాను? ఉదాహరణని ఉదాహరణ వరకు మాత్రమే తీసుకోండి. యోగ విద్య ద్వారా మీకు అనుభూతిలోకి వచ్చేది లేకపోతే మీరు సాధించవలసింది ఏంటి అంటే, ప్రపంచాన్ని ఏ శక్తి అయితే నడిపించుచున్నదో దాన్ని భగవంతుడు అనండి, నమ్మకం ఉంటే ఆ పదం మీద. ప్రకృతి అనండి, లేదు బుద్ధుడు చెప్పినట్టు అదొక మహాశూన్యం అనండి, పేరు గురించి గందరగోళం పడకండి. ఈ మొత్తం సృష్టిని, మొత్తం సృష్టిని ఆ పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు మొత్తం సృష్టిని అంటే భగవంతుడు కేవలం మానవ జాతి కొరకు మాత్రమే లేడు, మీ ఉద్దేశం అదే, మీకోసం వీళ్ళు ఉన్నారని, మీకోసం కూడా ఉన్నారు. మానవ జాతి లేనంత మాత్రాన సృష్టి ఆగిపోదు, మీరు ఊహించుకోండి. మానవ జాతి కేవలము పృథ్వీ గ్రహం యొక్క ఉపరితలం మీద మాత్రమే ఉంది, భూమి లోపల లేదు, ఆకాశంలో లేదు. భూమి యొక్క ఈ పైన మనం జీవిస్తున్నాం. నిజం చెప్పాలి అంటే భూమి అనేటటువంటి ఒక శరీరధారి ఉంటే మన శరీరం మీద బ్యాక్టీరియాలు జీవాణువులు ఎలా జీవిస్తున్నాయో వాటి మీద మనం పరాన్న భక్తులుగా భూమి మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. కానీ సృష్టినంతా నియమించేటటువంటి ఒక శక్తి ఉన్నదే, ఆ శక్తిలో మనం కూడా ఒక భాగమే. ఎంత చిన్నవాళ్ళమైనా, ఎంత అల్పులమైనా, మనం కూడా ఆ సృష్టిలో ఒక భాగమే. యోగ సాధన ఏం చెప్తోంది మీకు, మీరు కొంచెం ప్రయత్నించగలిగితే, కొంచెం అవగాహన తెచ్చుకోగలిగితే మీరు కూడా ఈ జగత్తును శాసిస్తున్నటువంటి శక్తి యొక్క కార్యక్రమాలలో పాలు పంచుకొనగలరు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, యోగ సాధన ఎందుకో, యోగ సాధన మీలో అతీంద్రియ శక్తులు రావటానికి కాదు. రావచ్చు అతీంద్రియ శక్తులు, కలెక్టర్ మీరు అయ్యారు అనగానే జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పోలీసు యంత్రాంగం మీ చేతిలో వస్తుంది. సాధన చేశాడు వాడు, ఐఏఎస్ పరీక్ష రాశాడు, దానికి సాధన నేర్చుకున్నాడు, మ్యాజిక్లు వచ్చేవాడికి, పోలీస్ యంత్రాంగం అంతా అతని చేతిలో ఉంటుంది జిల్లాలో. అలాగే మీరు యోగ సాధన చేస్తున్నందువల్ల ప్రకృతిలో ఉండేటటువంటి అనేక దివ్య శక్తులు మీ వశంలోకి రావచ్చు. కానీ పోలీసు యంత్రాంగం అంతా కలెక్టర్ చేతిలో ఉంది కనుక పోలీసులంతా నా ఇంట్లో అంట్లుతోమండి అంటే కుదరదు. రెండో రోజు పేపర్కి ఎక్కుతారు, మూడో రోజు డిస్మిస్ అంటారు. అలాగే యోగ శక్తులు మీకోసం కాదు, అదొక అపోహ మళ్ళా మీరు తొలగించుకోవాలి. యోగ సాధన వల్ల వచ్చేటటువంటి శక్తులు ఏవైనా ఉంటే అది మీకోసం ఉపయోగించుకుంటే మీరు మహాపరాధం చేసిన వాళ్ళు అవుతారు. కానీ మనం ఎందుకు చేస్తాం యోగ సాధన, నా రోగాలు పోవాలి, నా బాధలు పోవాలి, పోతాయి, అది వేరే విషయం. కలెక్టర్ గారు అబ్బాయి వచ్చాడు అంటే ఆటోమేటిక్గా అతనికి మర్యాద వస్తుంది, వాడని చెప్పుకోక్కర్లే. కానీ అది ఎందుకు వచ్చింది అంటే ఆ పేరుతో పాటు ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల వచ్చింది. అలాగే యోగ సాధన చేస్తున్నారు కనుక, ప్రకృతి యొక్క శక్తులకి అనుకూలంగా మీరు జీవిస్తున్నారు కనుక, సహజంగానే మీలో ఉన్నటువంటి చాలా ఇవి సెట్ కావచ్చు. కానీ దానికోసం యోగ సాధన చేయకండి. కానీ మీరు సాయిబాబా చరిత్ర తెరవండి, వెంకటేశ్వర స్వామి చరిత్ర తీయండి, హిస్టరీ, ప్రతి చోట ఏంటంటే నాకు ఈ బాధలు పోయాయి, నాకు ఈ కష్టాలు పోయాయి, దానికోసం వాళ్ళు అవతరించినట్టు. మీకు తలనొప్పి పోగొట్టడానికి పాపం హిమాలయాల నుంచో ఎవరో ఆ శివావతారం వచ్చినటువంటి ఆ సిద్ధిసాయి కానీ సత్యసాయి కానీ ఎందుకు వచ్చారు అంటే మీ తలనొప్పి పోగొట్టుకోవడానికి. ఆ తలనొప్పి ఎందుకు వచ్చిందంటే మీరు చేసిన అర్హ పనుల వల్ల, మనం చేసిన మంచి పనుల వల్ల ఏం రాదు. అది మీరేమో విచ్చలవిడగా జీవించకూడని విధానంలో మనం జీవించి గందరగోళం పడి ఆ యోగ పుంగోడు ఏం చేయాలి అంటే దాన్ని మీకు సవరించాలి, ఆ స్థితిలోంచి బయటపడండి. క్యాన్సర్తో బాధపడుతున్నాడు రామకృష్ణ పరమహంస, థ్రోట్ క్యాన్సర్. ఆహారం తీసుకుని కొన్ని నెలలైంది, గొంతుకు నొప్పి ఏం చేయలేడు. ఆయన ద్వారా వ్యాధి నివారణ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వివేకానంద అడిగాడు, అమ్మ మీ మాట వింటుంది కదా కాళికాదేవి, ఒకసారి అమ్మతో చెప్పు, అమ్మ నేనేమీ తినలేకుండా ఉన్నాను, చాలా రోజులైంది అసలు మంచినీళ్ళు గుటక వేసి, అడుగుతానన్నాడు. ఎంత సింపుల్ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర మీరు చదివితే నిజంగా ఒక యోగి ఎంత బాలత్వం, ఆ మాట మరి కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు కానీ భావం అర్థమైంది కదా, ఇన్నోసెన్స్, అమాయకత్వం, చిన్నపిల్లవాడి అమాయకత్వం. అడుగుతానన్నాడు, అంత తప్ప నువ్వు నాకు చెప్పడానికి, నువ్వు నా శిష్యుడివి అనే వల్లే శారదామాత వివేకానంద చాలా రోజుల తర్వాత ఆ రోజు సుఖంగా నిద్రపోయాడట. ఎందుకంటే ఈయన అడిగాక ఆవిడ కాదనే ప్రసక్తే లేదుగా. రామకృష్ణ పరమహంస అడిగాక నో అనే ప్రసక్తే లేదు అక్కడ. ఇంచేత హాయిగా నిద్రపోయారట వాళ్ళు. రెండో రోజు పొద్దున్న వివేకానంద శారదామాత చాలా ఆనందంగా వెళ్ళారు స్వామి దగ్గరికి, రామకృష్ణ పరమహంస దగ్గరికి. అడిగారా? అడిగానండి. తగ్గిపోయి ఉండాలి కదా అప్పటికి, అమ్మతో ఇంత టైం పడుతుందా, ఏంటి ఇంజక్షన్లు ఇవ్వాలి అది ఇవ్వాలని అడిగాను. ఇంతమంది నోళ్లతో నువ్వు తింటున్నావు కదా, ఇంకా ఈ నూరుతో కూడా తినాలా అని అడిగింది. షేపులు మారిపోయాయి ఇద్దరికి. యోగము కొంచెం ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. మీకోసం కాదు యోగం, భగవంతుడు మీకోసం తన శక్తుల్ని ధారపోస్తే, శక్తి ఉంది కదా అని పూజ చేసిన వాడికి మాత్రమే వరాలిచ్చి పూజ చేయని వాడిని పాపం గంగలో పడేస్తే చదువుకున్నా, ఇంకా వాడి యొక్క జస్టిస్ న్యాయము, భగవంతుడి యొక్క న్యాయానికి విలువ ఏముంది? లేదు. కానీ మీరు భగవంతుడిలోనే ఐక్యం అయిపోయారనుకోండి, మా స్టూడెంట్స్ నా దగ్గర కెమిస్ట్రీ చదువుతారు, రేపు కెమిస్ట్రీ లెక్చరర్ అయి మా డిపార్ట్మెంట్లోకి రావచ్చు, వాళ్ళు లెక్చరరే నేను లెక్చరరే, ఆ స్థితికి రావచ్చు మీరు. కానీ ఆ స్థితికి వచ్చాక వాడు స్టూడెంట్ కాదు. ఇంకా స్టూడెంట్ లాంటి కోరికలు, స్టూడెంట్ లాగా ప్రవర్తిస్తే ప్రిన్సిపాల్ పిలిచి అడుగుతాడు, ఏంటి ఆయన నువ్వు టీషర్ట్ వేసుకొచ్చావు, గోచి పెట్టుకొచ్చావు, ల్యాబ్కి అలా రాకూడదు, కాలేజీకి లెక్చరర్ హుందాగా రావాలి, వచ్చే చోటును బట్టి నీ డ్రెస్ ఉండాలని చెప్తాం కదా. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నానో మీకు అర్థమైంది కదా, యోగ విద్య సాధనకి మొట్టమొదటిది ఏంటి అంటే మీకోసం మీరు సాధన చేసుకోవటం లేదు. ఏం చేస్తున్నారు మరి మీరు? విశాలమైనటువంటి ఆ ప్రకృతి యొక్క శక్తిలో మీరు కూడా ఒక అభిన్న అంగంగా మారిపోవాలి, అది మీరు నేర్చుకోవాలి. అందుకు మారాలి మీరు, అది మీరు మారాలి. అది మారితే ప్రకృతి యొక్క శక్తి అంతా మీ దగ్గర ఉంది. ప్రకృతిలో అనంతమైనటువంటి సంపద ఉంది కనుక ఆ అనంతమైనటువంటి సంపద మీది కూడా అవుతుంది, మీది మాత్రమే అవదు. మాటలు తేడా అర్థం చేసుకోండి. ప్రకృతిలో ఉన్న సంపద అంతా, ఇప్పుడు గాలి ఉంది నాదే అంటే అట్ట ఏమో రేపు అంటారేమో నాకు తెలియదు, ప్రస్తుతం అలాంటి పరిస్థితి వచ్చింది, గాలి కూడా విషాక్తం అయిపోయింది అనుకోండి, నైట్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ మిక్స్చర్ ఉన్నటువంటి సిలిండర్స్ పెట్టుకోవాలి, ఇంకప్పుడు దెబ్బలాట, ఈ సిలిండర్ నాదంటే ఆ సిలిండర్ నాది, గ్యాస్ అయిపోయింది బుక్ చేసుకోవాలి. జపాన్లో అప్పుడే స్టార్ట్ అయిపోయాయి అవి, ప్రతి 200 కిలోమీటర్లకు ఎక్కడికో ఆక్సిజన్ సిలిండర్స్ పెడుతున్నారు, మన టెలిఫోన్ బూత్స్ ఉన్నట్టు. గాభరాగా ఉందనుకో కార్ డ్రైవర్కి, ఆగుతాడు అక్కడ, దిగుతాడు, ఆక్సిజన్ సిలిండర్లో గాలి పీల్చుకుని మళ్ళీ కార్ డ్రైవ్ చేసుకుంటాడు, కర్మ. ఈ భావన అర్థం చేసుకోండి, కేవలము మీ కొరకు మీరు యోగ సాధన చేసుకోవటం లేదు. మరి ఎవరి కోసం చేస్తున్నారు యోగ సాధన? మీరు ప్రకృతిలో భాగంగా వెళ్ళిపోవటానికి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈ అఖండమైనటువంటి ప్రకృతిలో నేను కూడా ఒక అభిన్న అంగాన్నే, ప్రకృతి యొక్క నువ్వు అభిన్న అంగానివి కనుక ప్రకృతి యొక్క శక్తి అంతా నీదే. కానీ ప్రకృతి దేనికోసం ఉపయోగిస్తుందో దానికోసం ఉపయోగించండి. ఈ మానసిక స్థితి తెచ్చుకోండి సాధనలో. నేను గాయత్రి చేశాను గనక నాకేం లాభమైంది, నేను సూర్య నమస్కారాలు చేశాను గనక నాకేం లాభమైంది. మీరు ఎంత ప్రకృతికి అనుగుణ్యంగా మారగలిగారు అన్నది నేర్చుకోండి. ఇది నేర్చుకోవటానికి నిన్న నేను కొన్ని సూత్రాలు చెప్పాను నేను మీకు, ఆ సూత్రాలు గుర్తు చేసుకుందాం. మళ్ళా గుర్తు చేసుకున్నాక ఇంకాస్త ముందరికి వెళ్దాం. మొట్టమొదటి ఏం చెప్పాను నేను, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనే మానసిక స్థితి తెచ్చుకోండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ మానసిక స్థితి ఏంటో. ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి ఇవాళ శ్రీకృష్ణ ఎంతమంది చూశారు? ఎవరైనా చూశారా శ్రీకృష్ణ? ఇవాళ శ్రీకృష్ణలో మన్మధుణ్ణి కాల్చేస్తాడు శివుడు. శరీరం ఉండదు, మిగతా శరీరాలు ఉన్నాయి, మనోమయ కోశాలు అవి. నువ్వేమి కంగారు పడకు, 200,000 సంవత్సరాల తర్వాత, 200,000 సంవత్సరాల తర్వాత మళ్ళా శ్రీకృష్ణుడు అవతరిస్తాడు భూమి మీద. అప్పుడు ఆ శ్రీకృష్ణుడికి నువ్వు కొడుకుగా పుడతావు, అప్పుడు నీకు ఆ మళ్ళా ఆ మానవ శరీరం లభిస్తుంది అంటాడు. అంటే అర్థం ఏంటని అక్కడ మీరు అది అర్థం చేసుకోండి. దేవతల కార్యానికి నారదుడు పార్వతీదేవి సహకారంతో చేసిన కార్యక్రమంలో కూడా ప్రకృతికి అనుసారంగా చేయాల్సిందే తప్ప నువ్వు మారలేవు. మళ్ళా మానవ శరీరం కావాలి మన్మధుడికి అంటే శివుడు కూడా ఏం చేయలేడు. మళ్ళా 200,000 సంవత్సరాలు అవ్వాల్సిందే. మళ్ళా ఆ మాయాసురుడు, ఇంకోడు శర్భాసురుడు, జంభాసురుడు ఆవిడ, వాళ్ళు రావాల్సిందే. అప్పుడు మళ్ళా ఈ శరీరం మళ్ళా మన్మధుడు పొందాల్సిందే. వాళ్లే వాళ్ళ శరీరాలు పొందటానికి దానికి ప్రకృతికి అనుగుణ్యంగా జీవించవలసి ఉంటే, మీరు మీ పిల్లల్ని ఇంజనీరు డాక్టర్లు చేస్తామని విర్రవీగితే మీ మూర్ఖత్వానికి ఏమనుకోవాలి? ఆ మూర్ఖత్వాన్నే యోగి గుర్తిస్తాడు. మీరేం చేయటంలే, కాల ప్రవాహంలో జరగవలసి ఉంది, మీ ద్వారా జరిగింది. మీరు ప్రకృతిలోని అఖండమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ. ఆ పాత్ర ఎలాంటిదో మీకు అనవసరం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అది. నేను ఎప్పుడు మేరానామ్ జోకర్ ఉదాహరణ ఇస్తాను. నేను నాకు ఎంత నచ్చుతుందో అది నేను చెప్పేదానికి, ఎంత టూకీగా మీ జీవిత విధానాన్ని మలుచుకోవటానికి ఆ సినిమా ఉపయోగపడుతుంది. ప్రొడ్యూసర్ రాజ్ కపూర్, డైరెక్టర్ రాజ్ కపూర్, ఫైనాన్షియల్ రాజ్ కపూర్, అంతా రాజ్ కపూరే. సినిమాలో మొదటి షాట్లో వాడు ఒక బీదవాడు, సర్కస్కి రష్యా నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ వస్తారు, ట్రెపీజియం ఎక్స్పర్ట్స్. వాళ్ళని చూడటానికి ప్రజలంతా పొంగి మీద పడితే రాజ్ కపూర్ కూడా ఆ ప్రజల్లో ఒకడు. ఆ ప్రజల్లో ఒకడు కనుక వీడు కూడా లోపలికి వస్తే, ఈయనే ఉద్యోగం ఇచ్చాడు ఒకడికి, ద్వారపాలకుడుగా బుర్రమీసాలు అవి పెట్టుకుని ఓ షేక్ గారికి తోసేయాలి రాజ్ కపూర్ని దూరంగా. తోయలేదనుకోండి, మీరు నా అన్నదాత, మీరు ప్రొడ్యూసరు అంటే నీకు ఇవ్వను రా బాబు ఈ రోలు, ఇంకోటికి రోలు ఇస్తానంటాడు. ఆ భావన, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఎక్కడున్నారో మీరు అనవసరం. సుఖంగా ఉన్నారా కష్టాల్లో ఉన్నారా మీకు అనవసరం. నచ్చిందా మీకు నచ్చలేదా మీకు అనవసరం. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండటానికి కారణాలు ఉన్నాయి. ప్రకృతి కారణాలు చెప్పింది. ఆ కారణాల వల్ల ప్రకృతికి తెలుసు మిమ్మల్ని ఎక్కడుంచాలో. ప్రకృతి కంటే ఎక్కువ శక్తివంతులు మీరు కారు. మరి సైంటిస్టులందరూ ప్రకృతి నియమాలకి అనుగుణ్యంగా వెళ్తారు తప్ప ప్రకృతి నియమాల్ని సైంటిస్టులు మార్చలేరు. ఎలక్ట్రిసిటీ నియమాలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆ నియమాన్ని చచ్చినట్టు పాటించాలి. నా ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రిసిటీ నడవాలి అంటే, నేను ఇక్కడ కూర్చోమన్నా కదా, ఎందుకు వెనక్కి వెళ్ళదా? ఆ సైంటిస్ట్, నేను ఎలక్ట్రిసిటీని కనిపెట్టిన వాడిని, నేను చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ వినాలి అంటే ఏమవుతుంది? ఏమీ అవదు, కుదరదు వాడికి. అదేవిధంగా మీరు కూడా ఏం అర్థం చేసుకోవాలి అంటే, ప్రకృతిని మీరు మార్చలేరు. దేశకాల పరిస్థితుల్లో మీకున్నటువంటి బాధ్యతని మీరు మార్చుకోలేరు. దాన్ని మార్చమని అడక్కండి. మార్ఫియా ఇంజక్షన్ ఇస్తాడంతే బాధ తగ్గిందని ఆనందిస్తారు. మీ మూర్ఖత్వం అది. మార్ఫియా ఇంజక్షన్ వల్ల బాధ తెలియలేదు. వద్దులే, మనకి మార్ఫియా ఇంజక్షన్ ఎందుకు? గురువు యొక్క అనుగ్రహం ఉంది అనుకుంటే మార్ఫియా ఇంజక్షన్ లాగే పనిచేస్తుంది అది. కానీ పరిస్థితి మారాలి అని కోరుకోకండి. మరి ఏం చేయాలి? ఆ పరిస్థితికి అనుగుణ్యంగా నేను ఏం చేయగలను, నా కామన్ సెన్స్కి నా బుద్ధికి ఏం తడితే అది చేస్తా. అది నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అంటే. కానీ భారతదేశంలో ఏం జరిగింది? యోగ విద్య అంతా నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేసరికి పనులు చేయటం మానేశం. ఎందుకు పనికిరాని అకర్మణ్యత ఎక్కడైనా కనిపిస్తుంది అంటే భారతదేశంలో కనిపిస్తుంది. యోగ సాధన చేసేవాళ్ళు కంటే ఫుట్బాల్ ఆడేవాళ్ళు నాకు చాలా ఇష్టం అన్నారు ఒకళ్ళు. ఎవరు ఎవరా మాట అన్నది? నేను చదువుతున్నాను, మీరు వివేకానంద్ అన్నాడు. యోగ సాధన చేసే యూత్ నాకు వద్దన్నాడు, ఎందుకంటే యోగ సాధన ఇది, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, పడుకో గుర్రు రెట్టి పడుకో. కానీ ఆకలేసినప్పుడు మాత్రం నేచరే పెడుతుంది అని పడుకుని నిద్రపోడు, తిండి మాత్రం కావాలి. నేచరే నోట్లో తిండి పెడుతుంది అని ఊరుకోవచ్చుగా, మళ్ళీ అక్కడ మళ్ళీ వీడు ప్రయత్నించాలి, మళ్ళీ ఇష్టమైంది తిండి దొరక్కపోతే కంచం విసిరేస్తాడు. అక్కడ మళ్ళీ నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని దొరికింది తినొచ్చుగా. మన్ని మనం ఎలా మోసం చేసుకుంటామో జాగ్రత్త. అకర్మణ్యత, బాధ్యత రాహిత్యము నర నరాలలో పాతుకుపోయింది భారతీయుల్లో. దాన్ని మీరు సవరించుకోకపోతే నేను ఖచ్చితంగా ఇక్కడ మీ నుంచి కోరుకుంటున్నది అదే. బాధ్యత రాహిత్యం, స్టూడెంట్స్కి బాధ్యత లేదు. సబ్జెక్ట్ చదువుతారు వాళ్ళు, కడత పడతారు, ప్రశ్నలు రాస్తారు, ఆన్సర్స్ రాస్తారు, ర్యాంకులు వస్తాయి. కానీ మా సైన్స్లో సైంటిఫిక్ డిస్కవరీ ఏదైనా ఉంది అంటే ఏమీ లేదు. చూడండి ఏ భారతీయుడి పేరుంది? బాధ్యత రాహిత్యం, సబ్జెక్ట్ రాదు, విషయ పరిజ్ఞానం లేదు. అదే అన్ని విషయాల్లోనూ, ప్రతి దాంట్లోనూ అంతే. వంటలు చేస్తాం, ఏ ఆహార పదార్థం తింటే ఏ రోగానికి అది మంచిది ఎంతమంది తెలుసు ఇళ్లల్లో? ఎందుకు నేర్చుకోరు వాళ్ళు? అది బాధ్యతగా వంట వండటం అంటే అర్థం అదే. ఈ బాధ్యత రాహిత్యాన్ని మన బుద్ధికి, మన సాధనకి, మన జ్ఞానాన్ని పెంచుకుంటూ నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, నేనేమీ మార్పు కోరను, ప్రకృతి నన్ను ఎక్కడుంచిందో అక్కడే ఉంటా అనేది మొట్టమొదటి పాయింట్. రెండోది ఏంటి? ప్రకృతి నుంచి, ప్రకృతి మీకు ఏం నేర్పుతోందో తెలుసుకోండి. దత్తస్వామి అవతార రహస్యం అదే. ప్రకృతిలో ఉన్నటువంటి 24 శక్తులు, మీ శరీరంలోనూ 24 శక్తులు ఉన్నాయి. ఆ 24 శక్తుల్ని మనం ఏమని చెప్పుకుంటున్నాం? గాయత్రి మంత్రం అని చెప్పుకుంటున్నాం. మరి ఇన్నేళ్ల బట్టి గాయత్రి మంత్రం గురించి మనం చర్చించుకుంటున్నాం. ఆ 24 శక్తులు మీ శరీరంలో ఎక్కడున్నాయి, ఎలా మీరు ఉపయోగించుకుంటున్నారో తెలుసా మీకు? బాధ్యత రాహిత్యం. లైట్, అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు అతడు. ఇంకా లైట్ గురించి ఆ పుస్తకంలో ఉన్నన్ని విషయాలు, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఆ పుస్తకం తీస్తే చాలు. సడన్ గా కరెంట్ పోయింది. ఆ పుస్తకం మీకు ఎందుకైనా ఉపయోగపడుతుందా? అద్భుతమైన బుక్. ఎప్పుడు ఉపయోగపడుతుంది అది? ఆ పుస్తకంలో రాసింది మీరు ఆచరణలో పెడితే. మరి ఆ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఆ 24 శక్తులు మీ శరీరంలో ఎక్కడ ఎలాగ పనిచేస్తున్నాయి అని ఎందుకు మీరు ప్రశ్నించుకోరు? ఆధ్యాత్మిక జగత్తులో బాధ్యత రాహిత్యం, దాన్ని దాటండి. ఇప్పుడు నేచర్, ప్రకృతి. ఇప్పుడు కరెంటు ఫ్లో అవ్వాలి అంటే 3 సాకెట్ల ప్లగ్ పిన్ ఉందనుకోండి, కరెక్ట్గా ఆ సైజు ప్లగ్ పిన్ పెట్టకపోతే మీకు కరెంటు రాదు కదా. అలాగే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఆ 24 శక్తుల ప్లగ్ పిన్ ప్రకృతిలో మీరు పెట్టుకోగలిగితే గాయత్రి మంత్రం యొక్క శక్తి మీకు పనిచేస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇద్దరికే పనిచేసింది అది, దయానంద సరస్వతికి, శ్రీరామ శర్మ ఆచార్యకి. మిగతా వాళ్ళందరూ గ్యాస్ గాళ్ళు. ఏం పనిచేస్తుంది గాయత్రి మంత్రం మనకి? శ్రీరామ శర్మ ఆచార్యకి పనిచేసింది, అందులో డౌటే ఉంది, కనిపిస్తూనే ఉందిగా. దయానంద సరస్వతికి పనిచేసింది, డౌటే ఉంది. మరి ఈ మధ్యకాలంలో ఇంకెవరైనా ఉన్నారా గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని? అంటే గాయత్రి మంత్రంలో శక్తి లేదనా? అనాదిగా యుగ యుగాలుగా, యుగ యుగాలుగా, ఈ కలియుగంలోనే కాదు ఎన్ని యుగాల నుంచో ఎంతమంది ఋషులు ఆ గాయత్రి మంత్రం యొక్క శక్తిని అందజేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఈ గత నెల రోజుల నుంచి అనేక మంది ఋషుల యొక్క ఆత్మ ఆ గాయత్రి మంత్రం యొక్క శక్తిని మీకు అందించాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. విశ్వ ప్రయత్నం, నేను వాడే మాటలలో అసలు అంతకంటే పెద్ద మాట దొరక్క ఆ మాట వాడాను, నా భాష రాక వాళ్ళ ప్రయత్నం యొక్క తీవ్రతకి మాటలు లేవు. అసలు వాళ్ళ ఆవేదన కానీ, అసలు వాళ్ళు మీ దగ్గరికి ఎంతలా రావాలని ప్రయత్నిస్తున్నారో అసలు నేను చెప్పలేను మాటలతో. నాకు అసలు చేత కావటం లే ఎలా మీకు ఆ ఆవేదన అందజేయాలో వాళ్ళది. ఆ ఋషుల యొక్క ప్రయత్నాన్ని గుర్తించటమే నేను చెప్పిన రెండో సూత్రం. ప్రకృతి మీకు ఏం చెప్తోంది? సైంటిస్ట్ ఆ శక్తి ఎక్కడి నుంచి పొందాడు? ప్రకృతి నుంచి పొందాడు. అంచేత ప్రకృతిలో సర్వశాస్త్రాలు తెలుసున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మన భాషలో చెప్పుకుంటే ఎలా చెప్పుకుంటాం? మన భాషలో ఉదాహరణకి ఒక నవల చదువుతున్నాం మనం. ఎవరి నవల చదువుతాం? మీకు నచ్చిన ఆధారి పేరు చెప్పండి. చదవరా మీ నవల్స్? అమ్మాయా, ఎండ మూడు వీరేంద్ర నవల్స్ చదువుతున్నాం మనం. చదువుతున్నాం నిద్రాదేవి ఒడిలో హీరో జారుకున్నాడు అని రాశాడు. నిద్రాదేవి అంటే తెలుగులో మనకి నిద్ర అంటే అర్థం అవుతుంది. ఇంగ్లీష్ లో ఎన్ఐఆర్డిఏ నిద్ర అని, ఎన్డిఆర్ఏ నిద్రాదేవి, ల్యాప్ లో హీరో వెంట్ టు స్లీప్ అని ట్రూ ట్రాన్స్లేషన్ చేశాడు అనుకో. ఆవిడ ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, వాడికి తెలుగు రాదు. వాడు ఏమనుకుంటాడు? నిద్ర అంటే నిద్ర అనే ఒక అమ్మాయి ఉందేమో, ఒక ఆవిడ ఉందేమో, పాపం అలసిపోయాడు హీరో, ఆవిడ ఒళ్ళో తలపెట్టు పడుకున్నాడు. అలాగే ఋషులను కూడా మీరు మనుషులు అనుకుంటే ఆవిడ ఏం చేస్తాడు? ప్రతిరోజు సూర్యుడి యొక్క కిరణాలలో ఆ ఏడుగురు ఋషులు దిగుతున్నారు. కాదని అనమనండి, అవన్నీ నేనను ప్రతిరోజు దిగుతున్నారు. ఈ రోజు ఏంటి, కళ్ళు ఉన్న వాడికి ప్రతిరోజు దిగుతాడు. మీకు దమ్ముండో ప్రిజం పెట్టుకుంటే ఆ ఏడు రంగులు కనిపిస్తాయి మీకు. కానీ ఆ భాష రాదే మీకు, ఋషుల భాష. ప్రకృతిలో భాష లేదు, ప్రకృతికి భాష లేదు. సైంటిస్ట్కి ప్రకృతి నియమాలు చెప్తుంది. కొన్ని ఓమ్స్ లా అంటాం, డాల్టన్స్ లా అంటాం. ఈ లాస్ అన్ని ప్రకృతి చెప్పింది కదా. మరి ప్రకృతి చెప్పింది కనుక చెప్పిన వ్యక్తిని చూపించమని ఎవరైనా అడిగారనుకోండి, సైంటిస్ట్ చూపించగలడా? కానీ అది వాడు తెలివితే అట్లా అంటాడా? వాడు ప్రకృతి చెప్పింది అంటాడా? అది మీరు మౌనంగా ఉంటే తప్ప పట్టుకోలేరు. ప్రకృతి మీకేం చెప్తోంది? 24 శక్తుల్ని మాత్రమే మీకు ప్రకృతి చెప్తోంది. 25వ శక్తి రావాలి అంటే మీరు మానవాతీత స్థితికి ఎదగాలి. ఇంకా ఉన్నాయి, చాలా శక్తులు ఉన్నాయి. 84 శక్తుల గురించి యోగ విద్యలో చెప్పుకుంటాం మనం. కానీ ఆ ప్రకృతి చెప్పేటటువంటి ఆ 24 శక్తులకి మీరు అనుగుణ్యంగా మారాలి అంటే, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనుకుని కూర్చుంటే సరిపోదు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ ప్లస్ అబ్జర్వేషన్. నేచర్ మీకు ఏం చెప్తోంది? నేను ఇవాళే 1వ తారీఖు నుంచి నేను విశేషమైనటువంటి సాధనలు చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చాను. నేను కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని అమలుపరచలేదు. కానీ మా వాళ్ళకి చూపించాను నేను ప్రకృతి ఎలా చెప్తుందో సాధనలు చేయటం. ఏ సాధన చేయాలి, ఏ మంత్రం చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎవరి ద్వారా చేయాలి, ఆ చేయటానికి కావలసినటువంటి ఉపకరణాలు ఏమిటి, డైరెక్ట్ గా ప్రకృతి చెప్తుంది మీకు. చూపించాను నేను ఎలా చెప్తుందో సాధన, నేను ఎలా మార్చుకుంటానో. మరి సాధన చెప్పినటువంటి ఆ ఋషుల్ని నన్ను చూపించమంటే ఆ జ్ఞానం ఉంటే కనిపిస్తుంది, ఆ జ్ఞానం లేకపోతే కనిపించదు. ఆ జ్ఞానం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మౌనంలోంచి వస్తుంది. మీరు మౌనంగా ఉంటే కదా పక్కన ఏం జరిగిందో తెలియటానికి. మీ మనస్సులో శాంతి ఉంటే, మీ మనస్సులో అనవసరమైనటువంటి ఆలోచన తరంగాలు లేకపోతే. కానీ ప్రకృతి ఏం చెప్పిందో మనకి అర్థం కాదు. ఇది రెండో సూత్రం చెప్పాను నేను నిన్న. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, నేచర్ ఈజ్ యువర్ గురు. బాహ్య జగత్తులో ఉన్నటువంటి శరీరధారిని గురువు కాదు. మరి వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నేనేం చెప్తున్నాను? నేను మీరు ప్రకృతికి అనుగుణ్యంగా జీవించండి, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ 24 శక్తులకి స్పందించండి. స్పందించేదెవరు? మీరు. స్పందించగలిగేటటువంటి శక్తి ఎవరి నుంచి వస్తోంది మీకు? ప్రకృతి నుంచి వస్తోంది. మధ్య నేనేం చేశా? భౌతికమైనటువంటి శరీరధారి గురువు కాదు, ప్రకృతే గురువు. మరి భౌతిక శరీరధారి ఏం చేయగలడు మీకు? ఈ డైరెక్షన్ ఇవ్వగలడు. నాయన నేను ఇది చేశాను, ఇంతవరకు వచ్చాను, ఇంత నుంచి ముందుకెళ్దాం. మూడో నియమం చెప్పాను నిన్న, ఏం చెప్పాను మూడు నోట్ చేసుకుంటే ఎవరైనా. బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నప్పుడు ఆల్అౌట్ మస్కటోరీ పిల్లర్ పెట్టుకోండి. ఏంటి ఆల్అౌట్? శరీరము అలిసిపోయి మూర్ఛపోతే తప్ప మీరు పని ఆపకండి. బాధ్యత నిర్వహణలో బాధ్యత మోహం కాదు. గీతలు గీసుకోవటం నేర్చుకోవాలి మీరు, చాలా ప్రాక్టీస్ కావాలి దానికి. దానికోసమే ఈ సమావేశాలు. ఎక్కడ బాధ్యత ఎక్కడ మోహం? కష్టం చాలా. గహన కర్మణో గతి అంటాడు శ్రీకృష్ణుడు కూడా, కష్టమే అది. ఏదైనా కష్టమే, సైకిల్ తొక్కడం కూడా కష్టమే నేర్చుకోకపోతే. నేర్చుకుంటే చాలా సులభం. నాకు చాలా బాగా గుర్తుంది, మొట్టమొదటిసారి సైకిల్ నేర్చుకున్నప్పుడు ఆ పక్క కొట్టుకెళ్ళాలన్నా సైకిల్ మీద వెళ్ళేవాడిని. సైకిల్ రానప్పుడు సైకిల్ ఇంట్లోనే ఉండేది, తూర్పు దిగ్గా తిరిగి దండం పెట్టి నడుచుకుని వెళ్ళేవాడిని ఎంత దూరం అయినా. అంచేత ఆ భావన, ఆ నియమాలు మీరు అర్థమయ్యాక, ప్రకృతి నుంచి మీరు నియమాన్ని స్వీకరించడానికి మానసికమైనటువంటి స్థితిని ఏర్పరచుకున్న తర్వాత నెక్స్ట్ మీరేం చేయాలి? మీ బాధ్యత, స్టూడెంట్ అయితే పడుకోకు టైం అయిపోయిందని, అలిసిపోయి కంటి మీద నిద్ర వచ్చాక నీ చేతుల నుంచి ఆటోమేటిక్గా పుస్తకం పడిపోతే పడుకో. ఇదే కండిషన్ మీకు అందరికీ నేను ఇచ్చే అడ్వైజ్, అందరికీ నేను ఇచ్చే అడ్వైజ్. ఇది మీరు ఏం చేస్తున్నా నాకు దాని గురించి లేదు. సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ లైఫ్, ప్రపంచంలో ఏ జీవిత క్షేత్రంలో అయినా కూడా అత్యుత్త స్థితికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇలాగే జీవిస్తారు. అలిసిపోయి నర్వస్ బ్రేక్డౌన్ అవుతే రెస్ట్ తప్ప. నిన్నర అయిపోయిందా మూసేద్దామా? 7:10 అయిపోయింది మాస్టర్, ఇంకా ఎంతసేపు చెప్తారు ఆపేద్దామా? కాదు, ఆల్అౌట్ మీ బాధ్యతల్లో మీరు నేర్చుకోవాల్సిన దాంట్లో మీరు పూర్తిగా అర్థం చేసుకోవటం నేర్చుకోండి జీవితాన్ని. ఈ మూడు నియమాలు గాయత్రి మంత్రం యొక్క మూడు చరణాలుగా మీరు భావించుకోవచ్చు, త్రిముఖి గాయత్రి యొక్క వరదానాలుగా భావించవచ్చు మీరు, కల్పవృక్షము పరశువేది కామధేనువు అనుకోవచ్చు మీరు. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి దానికి. పేర్లతో అనవసరమైన గందరగోళం సృష్టించుకోకండి. మీరు మీ జీవిత విధానంలో ఈ మూడు నియమాలు మీరు ఈ క్షణం నుంచి పాటించగలిగితే నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. నేచర్ ఈజ్ మై గురు. వాట్ ఎవర్ వర్క్ ఐ డూ ఆల్ అవుట్ పూర్తిగా. ఇంకా నా వైపు నుంచి లోటేం లేదు, ఇంకా అంతకంటే నేను ఎక్కువ చేయలేను. ఏమవుతుంది ఈ స్థితి వస్తే, ఏ క్షణంలో అవుతే మీరు మీ యొక్క మానసిక శారీరక స్థితికి మించిపోయి వర్క్ చేయటం మొదలెడతారో అప్పుడు మాత్రమే గురువు యొక్క అనుగ్రహం కిందకు దిగుతుంది. అంతకంటే ముందు గురువు యొక్క అనుగ్రహం మీకు లభించదు. మీరు ఎంత కాకా కొట్టండి, గురుపాదుకా స్తవాలు చదవండి, ఏవైనా చేయండి, నువ్వు తప్ప ఇంకెవరూ లేరని వాడిని కాకా కొట్టండి, దిగడు. అందుకు ఈ మూడు నియమాలు చెప్పింది. గురువు యొక్క అనుగ్రహం మీకు కావాలి అంటే, గురువు అంటే ఎవరు? రెండో సూత్రంలో చెప్పాను నేచర్. ప్రకృతి యొక్క శక్తి మీకు సహాయపడాలి అంటే మీ మానసిక శారీరక సామర్థ్యాన్ని 100% ఉపయోగించుకోండి. సైన్స్ లో వచ్చినటువంటి డిస్కవరీస్ ప్రతిదీ కూడా అలాగే వచ్చాయి. సైన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈనాడు వాళ్లే ఋషులు. భౌతికంగా వాళ్ళు ఎంత వర్క్ చేయగలరు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, వాళ్ళని బుర్రను ఉపయోగించుకుంటారు, చేయగలిగినంత చేస్తారు. ఇంకా చివరికి వాళ్ళకి చేత కాక చేతులు ఎప్పుడో ఎప్పుడెత్తుతారు, చేతులు అలసిపోయాక చేతులు ఎత్తుతారు, ఇంట్యూషన్ వస్తుంది, గురువు యొక్క అనుగ్రహం వస్తుంది. ఇవి యోగ సాధనకి కావలసినటువంటి మెట్లు. ఇది మీరు వంట చేస్తూ చేయొచ్చు, పిల్లలకు అన్నం పెడుతూ చేయొచ్చు, మీ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ ఈ మానసిక స్థితి తెచ్చుకోవచ్చు. ఈ మానసిక స్థితి తెచ్చుకోవటానికి మాత్రం ప్రతి 3 రోజులకి ఇక్కడికి రమ్మంటున్నా నేను. వీలున్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇంకా మీరు ఇంటి గురించి ఆలోచించకండి, మిగతా వాటి గురించి ఆలోచించకండి, ఇక్కడ కూర్చుని బాధ్యతల గురించి ఆలోచించకండి. ఇక్కడ మీ బాధ్యత ఏంటి? ఆల్అౌట్ ఈ విషయం నేర్చుకోవటమే. ఈ 3 రోజులు చాలు నేర్చుకోవటానికి రామకృష్ణ పరమహంస యొక్క జీవితం ఉదాహరణ. 3 రోజులు చాలు మీకు ఈ భావం అర్థమైపోయి ఆ అనుభూతి రావటానికి. మౌనములో నిరంతర ఏకాగ్రతలో ప్రకృతిలో లీనమైపోండి, కళ్ళు మూసుకోండి, ప్రకృతిలో లీనమైపోండి. మీరు కూడా ప్రకృతిలోని భాగమే. స్వస్తి.
గురుస్తుతి.